అనుతో చెప్పగా వందనాలు బ్రదర్.
వందనాలు అన్న. 3-4 వచనాలు యశోద మేడం గారు. మేడం సమయం తీసుకోండి మేడం.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. మత్తయి సువార్త 12:3 నుంచి 4 వరకు చదువుకున్నాం. ఆయన వారితో ఇట్లనెను, తానను తనతో కూడనున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సముఖ రొట్టెలు తినెను. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. ఐజాక్ సార్ గారు ట్రైనింగ్ టీమ్ నుంచి 5-6 వచనాలు తీసుకోండి సార్.
ప్రైజ్ లార్డ్. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న.
థ్యాంక్ యూ సార్. వనజ మేడం గారు 7-8 వచనాలు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
తీసుకోండి.
మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని నేను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. మలేష్ సార్ గారు సార్ 9-10 వచనాలు తీసుకోండి సార్.
ఆయన అక్కడి నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచి చేయగలవాడొకడు ఉండను, వారాయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి.
థ్యాంక్ యూ సార్. శోభా మాధవ మేడం గారు 11-12 వచనాలు తీసుకోండి మేడం.
అందుకు ఆయన, మీలో ఏ మనిషినికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి. ప్రైస్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. 13-14 వచనాలు. విజయ రాజరత్నం మేడం గారు. మేడం సమయం తీసుకోండి మేడం.
బ్రదర్, ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. అన్నపూర్ణ మేడం గారు 15-16 వచనాలు తీసుకోండి మేడం.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్లిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ మేడం. శాంసన్ శ్రీనివాస్ సార్ గారు సార్ 17-18 వచనాలు సార్.
ప్రైజ్ లార్డ్ సార్. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగను. అదేమనగా ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగిన అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమును ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయను.
థ్యాంక్ యూ సార్. చివరిగా సూచన కిరణక్క అక్క మీకు ఇవ్వబడిన 19-21 వచనాల వరకు చదవండి.
అన్న వందనాలు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రేలును విరవడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. థ్యాంక్ యూ అన్న.
చక్కగా ఇవ్వబడిన వాక్యాలని చదివి వినిపించిన స్టడీ టీంకి వందనాలు. ఈ సమయాన్ని ఎస్ఎఫ్జే పరిచర్య స్థాపకులు దైవ సేవకులు మహేష్ అయ్య గారికి అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్.
నా వాయిస్ క్లారిటీ ఉందా?
క్లారిటీ ఉంది సార్. దిగి రీసౌండ్ వస్తుంది.
నేను విలేజ్ లో ఉన్నాను, అందుకోసం మధ్యలో ఏమన్నా సిగ్నల్ రాకపోయినా వాయిస్ సరిగ్గా లేకపోయినా నువ్వే ఆల్టర్నేటివ్ గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఉదయాన్నే ఇక్కడ సినిమా పాటలు గట్రా విపరీతంగా పెడుతున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వే లీడ్ చేయాల్సి వస్తుంది. అందరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా ఆశ్చర్యకరంగా టీచర్స్ అందరూ ఆంధ్ర తెలంగాణ టీచర్స్ కోఆర్డినేటర్స్ ని 10 మందిలో 7 ఈ రోజు బైబిల్ స్టడీలో ఉన్నారు. కాబట్టి టీచర్లు చక్కగా మాట్లాడగలుగుతారు, చక్కగా మాకు చెప్పగలుగుతారు. మేము కూడా మీ డిస్కషన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోగలుగుతామని కుతూహలంతో ఈ బైబిల్ స్టడీలో ఉన్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం. తనలో వంచండి పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దైవం రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి, ఈ గొప్ప రక్షణను బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, ఎవా కొన్ని ఆడదగిన ఎన్నో మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. ఈ 15వ తేదీని బట్టి మీకు వందనాలు ప్రభు. మేము కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన 2 దినాల బైబిల్ స్టడీని బట్టి కూడా మీకు వందనాలు. ఈ సమయాన్ని నాకు మాకు దీవనకరంగా మీరు మార్చండి. ప్రియులు యశోద టీచర్ గారు, వనజ టీచర్ గారు, మల్లేష్ టీచర్ గారు, శోభ మాధవన్ టీచర్ గారు, జయ రాజరత్నం గారు, ప్రభా అన్నపూర్ణ టీచర్, శాంసన్ శ్రీనివాస్ గారు, మా ప్రభు మీరు కట్టిన 20 టీచర్ సహవాసాన్ని బట్టి మీకు అందనాలు. అందులో యోగ్యులను మీరు నాయనాన్ని బిడ్డలను భారంతో నిలబెట్టి వాడుకుంటున్నారు, మీకు అందనాలు. బలపరచండి ట్రైనింగ్ టీం నుంచి నరేష్ మీరు బలపరచండి, సుసన్నా మీరు బలపరచండి, ఐజాక్ గారు మీరు బలపరచండి, శామ్యన్ మీరు బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మాయి ఈ 10 మంది అట్లాగే లీడ్ చేస్తున్న ఫ్యామిలీ 11 మంది స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. రిమైనింగ్ అందరూ కూడా పార్టిసిపెంట్స్ గా పరిగణించబడతారు. పార్టిసిపెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావచ్చు. మీకు చాట్ బాక్స్ ఉంది, చాట్ బాక్స్ లో మీరు తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే స్టడీ టీమ్ సభ్యులు చాలా స్పష్టంగా వాక్యాన్ని అక్షర దోషాలు లేకుండా చదివారు. అయితే మనం సొంత మాటల్లో ఈ వాక్యాన్ని మీరు మనకి ఇవ్వబడ్డ గైడ్ లైన్స్ ప్రకారంగా చెప్పాలి. సొంత మాటలు అన్నాకాడ వ్యాఖ్యానం చేయరు. వాక్యాన్ని మీరు మీ సొంత మాటల్లో మీకు అర్థమైన భాషలో చెప్తారు. 4వ పాయింట్ స్టడీ టీమ్ సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా ఆ వాక్యాన్ని ఎలా అర్థమైందో సులభ భాషలో సొంత మాటల్లో చెప్పాలి. మీరు వివరణ కాదు, అర్థమైన చదివిన వాక్యాన్ని సొంత మాటల్లో చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 1-2 వచ్చినారు నరేష్
సార్. వందనాలు సార్.
వందనాలు బ్రదర్.
సార్ థ్యాంక్ యూ సార్. ఒక సమయంలో యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి ఆయన పంటచాలలో వెళ్తున్నాడు. వాళ్ళకి ఆకలి వేసింది. వాళ్ళు ఆకలి వేసినప్పుడు అక్కడ వెన్నెలు కనిపిస్తే దాన్ని పెంచుకుని తిన్నారు. ఆ రోజు విశ్రాంతి దినం. ఎప్పుడైతే శిష్యులు దాన్ని తెంచుకుని తిన్నారో దాని పరిస్థితి చూసి వీళ్ళేంటి విశ్రాంతి దినం అన్నా చేయకూడని పనులు చేస్తున్నారే అని యేసు ప్రభువులు వాళ్ళతో శిష్యులు పరిసయ్యులు ఆయనతో మాట్లాడుతున్నారు. వందనాలు సార్.
అంతే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏముందో దాన్ని తను వివరంలోకి వెళ్లకుండా సొంత మాటలో చెప్పగలిగాడు. అప్పుడు ఇంకా మన ప్యాసేజ్ బెటర్ గా అర్థమవుతుంది. అది మన ప్రయత్నం. 3-4 వచనాలు యశోద టీచర్ గారు. మీరు ఎవరైనా వాళ్ళు అన్మ్యూట్ చేయడం గట్టా చేస్తున్నారా, మీట్లు పెట్టారా?
అన్మ్యూట్ చేసాను సార్.
బ్రదర్, ఈ మూడో వచనం ద్వారా పరిసయ్యులకు ప్రభువుకు సంభాషణ జరుగుతుందని అర్థమైంది. మరి ప్రభు లేఖనాల ఆధారంగా పరిసయ్యులకు జవాబిస్తున్నారు అని అర్థమైంది. మూడో వచనాన్ని గమనించినట్లయితే మనము 1 సమయంలో 21:1-6 వచనాలను పరిశీలించింది. ఆ ప్రస్తావన ఇక్కడ ప్రభుల వారు పరిసయ్యులకు తెలియజేస్తున్నారు.
మాట నేను ఆల్రెడీ చెప్పాను, మీరు వివరంలోకి వెళ్ళరు. 3వ వచనం 4వ వచనం సొంత మాటల్లో మాట్లాడతారు, వివరంలోకి వెళ్ళరు. సమయాల గ్రంథం ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అంత వివరంలోకి వెళ్ళరు. నరేష్ ఎట్లాగైతే 1-2 వచనాలు తన సొంత మాటల్లో చెప్పాడు, సొంత మాటల్లో మాట్లాడండి సరిపోద్ది.
సరే బ్రదర్, ఇక్కడ పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు బ్రదర్ ప్రభువు అని 3వ వచనం తెలియజేసింది. 4వ వచనం అయితే ఇంకా ఇజ్రాయెల్ దావీదు సౌలు నుండి పారిపోతున్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు రొట్టెలు తిన్నారనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మరి పరిశుద్ధుల స్థలంలో ఉండే ఆ రొట్టెలు మాత్రము పరిశుద్ధులే తినాలా, కానీ దావీదు మహారాజు తనతో కూడా ఉన్నవారు కూడా తిన్నారని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ధర్మశాస్త్రం ప్రకారం తినకుండా
ఆచారాలు తర్వాత చెప్తారు. జస్ట్ ఇప్పుడు అక్కడ ఉన్న వాక్యాన్ని సొంత మాటలు వివరణ కొద్దు, సొంత మాటలు చెప్పడమే. ఈ బైబిల్ స్టడీలో దయచేసి మీరు గైడ్ లైన్స్ ప్రకారంగా మేము చెప్పింది మీరు చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రయోజనకరంగా వినే వాళ్ళకు కూడా ఆసక్తికరంగా ఉండేటట్లుగా డిజైన్ చేశాం. మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత మనం డిస్కషన్స్ లోకి వెళ్తాం, డిస్కషన్ లోకి వెళ్తలేదు. ఈ పేజ్ లో సొంత మాటల్లో నువ్వు చదివిన వాక్యాన్ని చెప్పండి, అంత మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ అమ్మా. 5, 6 వచనాలు 5 దగ్గర
ప్రైజ్ సార్. విశ్రాంతి దినాన్ని దావీదు ఉల్లంఘించి కూడా నిర్దోషిగా ఉన్నారు సార్. అది ప్రభు ఇదంతా ధర్మశాస్త్రంలో ఉంది అని చెప్పారు. దేవాలయం కంటే నేను గొప్పవాణ్ణి, ఒకసారి మీరు ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేయండి అన్నట్టుగా ప్రభు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.
అంతే, సొంత మాటలు ఆ 2 వచనాలు చాలా ఉన్న విషయాన్ని అట్లా చెప్తే సరిపోద్ది, ఇంకేమి ఎక్స్ట్రా అక్కర్లేదు. మనం ఏమి లోపలికి వెళ్దాం, తర్వాత వెళ్దాం. ఐజాక్ నాకు గుర్తు రాలేదు, మీరు గుంటూరు సహవాసమా ట్రైనింగ్ టీమ్ నుంచి ఐజాక్ అంటే?
అవును సార్, అవును సార్.
అడికాని సేవలు ఐజాక్ గారు
ఫైర్ సర్వీస్
ఐజాక్ గారు గుర్తుపెట్టలేకపోయా. థ్యాంక్ యూ బ్రదర్, సభ్య చెప్పారు. 7, 8 వచనాలు వనదా రవికుమార్ గారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను కనికరాన్ని కోరుతాను కానీ బలులు అవి నేను కోరను అంటూ హోషేయ 6:6 అక్కడ మనకు ఫుట్ నోట్స్ ఇస్తూ రాయబడింది సార్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను బలులు కోరను, హోషేయ గ్రంథంలో ఉన్నట్లుగా నేను బలిని కోరను కానీ కనికరం నే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది అనే మాటని ఇక్కడ మరొకసారి కోట్ చేస్తూ వాటితో పరిశీలితో మాట్లాడుతున్న సందర్భం సార్. అలాగే 8వ వచనము, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అనేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినము మరి దేవుని చేత ఏర్పాటు చేయబడింది అనున్న అర్థం ద్వారా పరిశీలితో మాట్లాడుతున్నారు సార్.
మల్లేష్ గారు 9, 10 వచనాలు మాటల్లో 2 వచనాలు
ప్రభు సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక ఉత్సవ గెలవాలని చేశాడు సార్. అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు మీద నేరమోపాలని చూస్తున్నారు, ఎందుకంటే విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడేమో అని ఆయన కోసమే ఎదురు చూస్తున్నారు సార్ వాళ్ళు.
11, 12 శోభాబాధవన్
గారు. ముందు 11వ వచనంలో యేసుప్రభుల వారు ముందు అడిగిన ప్రశ్నకి, ఏ మనిషినికైనా ఒక గొర్రె ఉంటే అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా అని వారికి ప్రశ్నోత్తరంగా అడిగిన సమాధానాన్ని ఇచ్చినటువంటి విధానం సార్. 12వ వచనంలో గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పిన సందర్భం సార్. వందనాలు సార్.
థ్యాంక్ యూ. 13, 14 వచనాలు విజయరాజరత్నం గారు.
13, 14 వచనములు గమనించినప్పుడు విశ్రాంతి దినమున యేసు ప్రభుల వారు సమాజ మందిరమునకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊచ చేయగల వ్యక్తిని స్వస్థపరచడం చూసినటువంటి పరిసయ్యులు అది మరి ఆ విధంగా విశ్రాంతి దినమున ఆ విధముగా చేయకూడదు కదా అనేసి ఆయాసపడి ఆయనను ఎలా చంపాలా అని యేసు ప్రభుల వారికి విరోధంగా ఆలోచన చేసినట్లుగా చూడొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ సార్.
15, 16 అన్నపూర్ణ టీచర్ గారు.
మరి యేసు పరిసయ్యుల యొక్క కుట్రలను తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. చాలా మంది ఆయనను వెంబడిస్తారు. మరి ఆయన వారందరినీ కూడా స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచి తన గురించి మరి ప్రచారం చేయవద్దని మరి గట్టిగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు.
బాగుంది, చాలా చక్కగా చెప్పారు. 17, 18 శాంసన్ శ్రీనివాస్ గారు.
17వ నుంచి చూస్తే ప్రవక్త అనే యెషయా గారు చెప్పిన విషయం ఇక్కడ జరిగినట్టుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు గురించి, ఈయన నా సేవకుడు, ఇతన్ని నేర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణంకి ఇష్టమైన ప్రియుడు, ఆయన మీద నా ఆత్మను నేను చేయి ఉన్నాను, అన్ని జనులకు ప్రజలకు న్యాయవేదిని ప్రచారం చేస్తాడని చెప్పి ఇక్కడ రాయబడినట్టు మనం చూడవచ్చు.
19, 20, 21 వచనాలు సుసన్న కిరణ్ ట్రైనింగ్ టీమ్.
ఆయన జగడమాడు, కేకలు వేయడు, వీధుల్లో ఆయన స్వరం ఎవరికి వినిపించదు. విజయం అందే వరకు, న్యాయ విధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిందెల్లుని విరువడు. మకమకలాడుచున్న అంటే మంట లేకుండా కాలి పొగ వస్తున్న లేదా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న వత్తిన ఆర్పడు. ఈయన నామందు అన్ని జనులు నిరీక్షణ ఉంచేదరు అని చెప్తున్నారు.
చాలా స్పష్టంగా 10 కూడా వాళ్ళకి ఇవ్వబడ్డ వాక్య భాగాన్ని సొంత మాటల్లో చెప్పగలిగారు. నెక్స్ట్ మనం దీని మీద అభ్యంతరాలు ఉంటే మాట్లాడాలి. 5 ప్రకారంగా అభ్యంతరాలు మాట్లాడాలి. గ్రామపూర్వకమైన దిద్దుబాటు చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ వాక్యాన్ని సొంత మాటల్లో చెప్పారు. మీరు పక్క వాళ్ళ వాక్యం మీద మీరు మాట్లాడతారు. అంటే నాకేమో అక్కడ ఉన్న వాక్యం ఇలా ఉంది, కానీ ఈ బ్రదర్ ఇలా చెప్పాడు, అక్కడ ఉన్నది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి, అట్లాగే మీరు కరెక్షన్ మాట్లాడచ్చు. లేదా ఉన్నదాన్ని వదిలేశారు, ఒమిట్ చేశారు, దాన్ని ఫస్ట్ మాట్లాడలేదు సొంత మాటల్లో అని మీరు మాట్లాడచ్చు. అక్కడ లేదు, లేని దాన్ని ఆయన అక్కడ పెట్టారు అని కూడా మాట్లాడచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దిద్దుబాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఉన్నది వదిలేశారు, లేనిది పెట్టారు, ఉన్నది వేరేగా చెప్పారు అనేవైనా కరెక్షన్ చేయగలిగితే వాళ్ళు మేలు పొందుతారు. ఎవరైనా మిగతా వాళ్ళ వాక్యంలో మాట్లాడతారా?
అలా
సుసన్న
అన్న 7వ వచనం నుంచి కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అన్న దాని కొనసాగింపులో ఆ యొక్క వాక్య భాగం మీకు తెలుసుంటే నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చకపోదురు అన్న మాట మిస్ అయిందన్న, అది చెప్పలేదు.
వనదా రవికుమార్ గారు ఈ పాయింట్ వదిలేశారు, ప్రస్తావించలేదు. చాలా చక్కటి అబ్జర్వేషన్ అమ్మా.
సారీ సార్, నేను ఆ హోషేయా గ్రంథం చదువుతూ నేను అంతటితో ముగించేశాను.
అసలు వాస్తవానికి ఈ ఫేజ్ లో హోషేయా గ్రంథానికి వెళ్ళకూడదు, మీరు వెళ్ళారు. హోషేయా గ్రంథంలో ఉన్న మాట అన్నా సరిపోద్ది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు, దీన్ని వదిలేశారు. బాగుంది అబ్జర్వేషన్. ఇంకేమన్నా మాట్లాడతారా సుసన్న?
ఐదో వచనంలో కూడా ఐజాక్ అన్న మాట్లాడుతూ అక్కడ యాజకులే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినట్లుగా ఉందన్న. విశ్రాంతి దినము దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి అక్కడ దావీద్ గారి గురించి చెప్పారన్న ఐజాక్ అన్న.
ఇక్కడ లేనిది చెప్పారు, అది మనం వేరే చోట ఉంది, అప్పుడు పైన ఉంది, పైన కూడా లేదు ఇక్కడ. కానీ దావీదు ప్రస్తావన తీసుకొచ్చారు ఐజాక్ గారు. బాగుందమ్మా. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో నా మాటలు వింటున్నారు, నేను సరిగ్గా మాట్లాడాలి అని కూడా జాగ్రత్త పడతారు. బాగుంటుంది, దానివల్ల నొచ్చుకునేది ఏముండదు, మేలు పొందుతారు. అట్లాగా మిగతా వాళ్ళు మాట్లాడిన విషయాల్లో ఏమైనా కరెక్షన్స్ మాట్లాడతారా? రైట్, సరిపోతుంది. కాబట్టి మీరు మాట్లాడినట్లు రెండు కరెక్షన్స్ చక్కగా ట్రైనింగ్ టీం నుంచి సన్నకరణ అబ్జర్వ్ చేయగలిగి మాట్లాడగలిగారు. తర్వాత పాయింట్ లో మనం ఏం చేస్తున్నామంటే ఇది చాలా కీలకం అండి. ఆరో పాయింట్, మీరు ఏది మాట్లాడినా స్ట్రైట్ పాయింట్కి వచ్చే ఒకటి రెండు మాటల్లో మీరు చెప్పాలి. అంతే తప్ప మీరు వివరణ అంతా చెప్పి చివరిలో మేము చెప్పాలనుకుని చెప్తామంటే కుదరదు. ముందే మీ కంక్లూజన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ నేరుగా మాట్లాడాలి. మేము మాకు అర్థం కాలేదండి చెప్పండి అన్నప్పుడు కొంచెం వివరణకి వెళ్ళాలి, మరీ ఎక్కువ వివరణకి వెళ్ళకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే సమయాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. మనకు ఇవ్వబడ్డ 60 నిమిషాల సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే చక్కటి బైబిల్ స్టడీ జరుగుతుంది. అందుకోసం మీరు ఏది మాట్లాడినా స్ట్రైట్ గా వన్ వర్డ్ ఆన్సర్స్ కింద స్ట్రైట్ స్టేట్మెంట్స్ గా మీరు మాట్లాడవలసిందిగా కూడా మన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రశ్నలు మాట్లాడతాము. ప్రశ్నలు అన్నకాడ ప్రశ్నలే అడగాల్సిన అవసరం లేదు. తర్వాత సమాధానాలు కూడా చెప్పేయచ్చు. నాకు ప్రశ్న వచ్చింది, నేను స్టడీ చేశాను, నాకు ఇట్లా సమాధానం దొరికింది, దాన్ని మేము తీసేసుకుంటాం. మీరు ప్రశ్నలు మాట్లాడవచ్చు లేదా మీ సమాధానాలు కూడా చెప్పచ్చు. అయితే మనకున్న గమనిక ఏంటంటే హెల్దీ క్వశ్చన్స్, ఆ ప్యాసేజ్ ని ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రశ్నలు, మన జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రశ్నలు, మన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రశ్న వల్ల మనకు ఉపయోగం లేదు. అక్కడున్న వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకుని ఇది వినేవాళ్ళకు మేలు, ఇది మా స్టడీ టీంకు మేలు, దీని వల్ల మిగతా వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారు, దీన్ని ప్యాసేజ్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు, అలాంటి ప్రశ్నలు మీరు మాట్లాడితే హెల్దీగా ఉంటారు. అదొక్కటి ఇక్కడ మనం తీసుకునే జాగ్రత్త. కాంటెక్స్ట్ తో సంబంధం లేని ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా డిస్కషన్ లోకి తీసుకోలేము. ఇదొకటి మీరు దయచేసి గమనించాలి. మనం ఏం చేద్దామంటే బెటర్ గా అర్థం చేసుకోవడం వరకు వచనం వెంబడి వచ్చిన డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి రెండు వచనాలు సహోదరుడు నరేష్, నీ రెండు వచనాల్లో ఏవైనా మాట్లాడే ఉన్నాయా?
సార్ ఈ రెండు వచనాల్లో నాకు డౌట్ అయితే ఏం లేదు సార్. ఒకవేళ టీమ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. క్లియర్ సార్ నాకు.
చాలా బాగుంది. నా రెండు వచనాల మీద నాకు ఏ డౌట్ లేదు, నాకు గ్రిప్ ఉంది, నాకు కమాండ్ ఉంది. ఒకవేళ ఈ మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే నేనే సమాధానం చెప్పగలుగుతానని అంటున్నాను. ఒకటి రెండు వచనాల్లో ఏమైనా డౌట్లు ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు. నరేష్ అయితే క్లియర్ అంట. ఉంటేనే, లేకపోతే మాట్లాడాలని ఏమి లేదు. ఏమి లేకపోతే మూడు నాలుగు వచనాలకు వెళ్ళిపోదాం. అక్కడ రెండో వచనం మీద నరేష్ మాట్లాడితే బాగుంటది. విశ్రాంతి దినాన చేయకూడదు శిష్యులు చేయుచున్నారు అన్నారు కదా, ఏమి చేయకూడదు చేశారు అని ఏమన్నా మాట్లాడతావా?
సార్ వందనాలు సార్. సార్ విశ్రాంతి దినం రోజు అసలు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అంటే వాళ్ళ దృష్టిలో పనులు ఏం చేయకూడదు. వీళ్ళు వెళ్తా ఉన్నారు, అందులో ఆ పాఠశాలల్లో ఆ వెన్నును తుంచుకుని తినడం కూడా వన్ టైప్ ఆఫ్ వర్క్ గా ఇది పని కాదు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారనేది పరిశీలికి ఒక డౌట్ సార్. వందనాలు సార్.
మరి అది చేయకూడదు కదా, చేశారు కదా, వెళ్ళకూడదు వెళ్తున్నారు, తినకూడదు తింటున్నారు, అది చేయకూడదు చేశారు అంటావా
సార్? నేను దీనికి వివరణ ఇస్తాను సార్. యాక్చువల్ గా ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో వాళ్ళకి కనీసం ఆకలిస్తే కూడా వారి పొలాల్లో వాళ్ళకి ఆకలిసినప్పుడు వాళ్ళు అలాగా తినవచ్చని ధర్మశాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడింది సార్. అది మనకి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు నెక్స్ట్ జనరేషన్ ఇజ్రాయెల్ వాళ్ళకి వివరిస్తాడు సార్. ఇక్కడ
నరేష్ విశ్రాంతి దినమందు వాళ్ళు తినొచ్చు అనుందా? విశ్రాంతి దినాన్ని వాళ్ళు తినొచ్చు అనుందా? కాదు, విశ్రాంతి దినాన్ని ప్రస్తావన కాదు. పొరుగువారు ఆకలేస్తే తినొచ్చు, అది నేరం కాదు. అంతవరకు ఉంది, విశ్రాంతి దినాన్ని తినొచ్చు అని ఏమైనా ఉందా? ఏంటి ఇది కోట్ చేస్తున్నాను?
విశ్రాంతి దినం కాదు, తినొచ్చు, వాళ్ళకి ఆకలిస్తే తినొచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు పరిస్థితులు దాన్ని కావాలని క్వశ్చన్ చేస్తున్నారు సార్.
అదే బాబు, నా ప్రశ్న ఏంటంటే తినటం చెయ్యొచ్చా, ప్రయాణం చెయ్యొచ్చా, వాళ్ళు అభ్యంతరం చేయబడ్డారు అది కరెక్టేనా, అది నా ప్రశ్న.
సార్ పనులు చేయకూడదు, తినడం ఏమి తప్పు కాదు, కానీ పరిశీలికి ఇక్కడ వాళ్ళు తినడం కూడా వాళ్ళు పనిగా అని వాళ్ళు దాన్ని ఒక పనిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. తినడము తినకూడదని ఎక్కడ లేదు సార్.
మంచి సమాధానం. వాళ్ళు తప్ప, శిష్యులు చేసిన తప్ప. శిష్యులు ప్రయాణం చేయడం తినటం వాళ్ళు తప్పు పట్టారు. ఎందుకు వాళ్ళు తప్పు పడడం కరెక్టేనని అడిగాను. అవును సార్, కరెక్టే, తప్పు చేశారు. లేదు లేదు, వాళ్ళు చేసిన తప్పే కాదు, వాళ్ళు కావాలని తప్పు పడుతున్నారు. ఏదో అది చెప్పు నాకు.
అవును సార్, శిష్యులు ఏం తప్పు చేయలేదు సార్, పరిసరాలు కావాలని తప్పు పట్టి వాళ్ళు యేసు ప్రభువు క్వశ్చన్ చేస్తున్నారు అంతే
సార్. సరే, అట్లాగే. తర్వాత ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చండి. ఇక్కడ మొదటి ఒకటి రెండు వచ్చిన దానిలో ఒకటి రెండు వచ్చిన దాని ఎవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. వనజారావుకుమారి గారు వేస్తామా?
శిష్యుల్ని తప్పు పట్టడం అంతవరకు అయితే ఒక కట్టడ ప్రకారం అయితే అది కరెక్టే సార్. శిష్యులు అలా చేయకూడదు అనేది లేవీ కాండము 23:14 మీరు మీ దేవునికి అర్పణం తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ అని వ్రాయబడింది సార్. బహుశా ఆ కట్టడ ప్రకారం పరిశీలు వాళ్ళని తప్పు పట్టి ఉండవచ్చు సార్.
చాలా చక్కగా లేవి 23:14 కోట్ చేసి తినకూడదు కానీ వాళ్ళు తిన్నారు అన్నమాట. 23 ఎంతమ్మా? 14
సార్. లేవి 23:14
వచనంలోంచి కూడా కోట్ చేసి మాట్లాడుతున్నారు. నేను అది అంటున్నాను, అక్కడ తినకూడదు అన్న కట్టడం ఉంది, ప్రయాణం చేయకూడదు అన్న కట్టడం ఉంది. దాన్ని యేసయ్య శిష్యులు వైలేట్ చేశారు, యేసుక్రీస్తు ప్రభు కూడా వైలేట్ చేశాడు. అందుకు వారు ఎందుకు ఎలా చేస్తున్నారు అడుగుతున్నాడు. దాన్ని ఇక్కడ చూస్తున్నా బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? నరేష్ ఏమో వాళ్ళు కరెక్టే అన్నారు, వనజాగర్ ఏమో కరెక్ట్ కాదు వాళ్ళు అన్నారు. ఇద్దరిలో మీరు ఎవరికి ఏకీభవించినా మాట్లాడచ్చు, ఇంకా ఏమన్నా మాట్లాడితే మాట్లాడచ్చు
సార్. వందనాలు సార్. మాట్లాడచ్చు సార్?
మాట్లాడతా. మీరు
అపోస్తుల కార్యం 12:12 ఒక వివరణ ఉంటారు సార్, అంటే నడవకూడదు అన్నదానికి విశ్రాంతి దినాన ఇంత దూరం నడవచ్చు అని ధర్మశాస్త్రం లేదు కానీ వీళ్ళు దాన్ని ఆర్డర్ తీసుకుని వచ్చి ఉంటారు సార్. సో అందుకే వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా తినడం గురించి మాట్లాడుతున్నారు సార్ అని నాకు అనిపించింది సార్.
విశ్రాంతి దినాన నడవదగినంత దూరం ఉంది అన్న రూల్ వచ్చింది ఎంత? అపోస్తుల కార్యం గ్రంథం
1:12 సార్.
మధురాధ్యాయం అక్కడ రాయబడి చాలా చక్కటి వాక్యం. విశ్రాంతి దినాన నడవదగినంత సమీపంగా ఆ కొండ ఉంది, నడవదగిన దూరం అన్న మాట కాబట్టి రియల్ నడకము కోసం ప్రస్తావించట్లేదు, భోజనం కోసం ప్రస్తావిస్తున్నారు అని అంటాడు. బాగుంది, చాలా మంచి క్లారిటీ. ఇంకేమన్నా మాట్లాడతారా? ఒకటి రెండు వచ్చిన నుంచి బాగుంది, ముందుకు వెళ్దాం. మరి మనకి తర్వాత క్లారిటీ వస్తుంది. మూడు నాలుగు వచనాల్లో యశోద టీచర్ గా ఏమైనా మీరు మాట్లాడే ఉన్నాయమ్మా మూడు నాలుగు వచనాల మీద?
నాకైతే క్లారిటీ ఉంది బ్రదర్, నాకైతే క్లారిటీ ఉంది. ఎందుకంటే దావీదు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ రొట్టెలు తినకూడదు అనే ధర్మశాస్త్రం ప్రకారం అని ఉందని తెలియజేస్తున్నారు. ఇక్కడ అవసరాన్ని బట్టి ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళు తినడం తప్పు కాదని దావీదు మహారాజు తిన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా రొట్టెలు తినడము సామాన్యులైతే తినకూడదు, అనుమతించబడదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఇక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి అది తినొచ్చు. ఆచారం కంటే మరి మనిషి అవసరము ఎక్కువ, మనిషి అవసరము కనికరం కూడా చాలా విలువైనదిగా నాకు అనిపిస్తోంది బ్రదర్. కాబట్టి మనుషుని బట్టి ధర్మశాస్త్రము మనుషుని బట్టి కాకుండా, మనిషిని బాధించడానికి కాకుండా మనిషి కనికరానికి చూపించే విధంగా నాకు అర్థమైంది బ్రదర్. ఇక్కడ అంటే ధర్మశాస్త్రం ఆచారాన్ని బట్టి కాకుండా మనం క్రీస్తుని వెంబడించాలని కూడా అర్థమైంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ఇది చాలా మనం కీలకమైన ప్యాసేజ్ స్టడీ చేస్తున్నాం. ఇది ఎట్లా ఉందంటే దేవుడు వద్దు అన్నాడు, దాన్ని వీళ్ళకి ఆకలిసింది కాబట్టి తినేశారు, కరెక్టే ఆయన చెప్పాడు అయినా వీళ్ళు చేశారు అయినా కరెక్టే, ఇది ఎట్లా తీసుకుందాం? దేవుడు వద్దు అన్న దాన్ని చేయకుండా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమో సమర్థిస్తున్నాడు, సమర్థించడానికి ఏమో దావీదు చేసిన దాన్ని వాడుకుంటున్నాడు, దీన్ని ఎట్లా మనం కరెక్ట్ అన్నది కొంచెం ఆలోచించాలి. ఇస్తా దగ్గర మాట్లాడవచ్చు, మిగతా కూడా మాట్లాడవచ్చు.
వాళ్ళ ఆకలితో ఉన్నారు కదా బ్రదర్, ఇప్పుడు ఆకలి తీవ్రమైన ఆకలితో ఉన్నారు అని సాక్షాత్ ప్రభు చెప్తున్నారు కదా. దావీదు మహారాజు ఆకలితో ఉన్నాడు, ఈ రొట్టెలు మీరు తినకూడదు, సమకూర్పు రొట్టెలు అసలు ధర్మశాస్త్రం ప్రకారం అక్కడికి ఎవరు కూడా ప్రవేశింపకూడదు, అయినప్పటికీ కూడా ఆ రొట్టెలు వెళ్ళి తింటున్నారంటే అక్కడ ఆకలి అనేది నా అభిప్రాయం ప్రకారం ఏమంటే అక్కడ ఆకలితో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ నీడ్ వాళ్ళ అవసరం కూడా బ్రదర్ అక్కడ అని నాకు అర్థమవుతుంది. అంటే ఆ ఆకలిలో వాళ్ళు తట్టుకోలేకుండా తింటున్నారనేది నాకు అర్థమవుతుంది.
మీరు చెప్పింది అర్థమైంది, మీకు అర్థమైంది, చాలా సంతోషం. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? మూడు నాలుగు వచ్చిన నాలుగు మీద యశోద గారు స్టేట్మెంట్ మీరు మనం విన్నాం, మీరు సమర్థించినా కరెక్టే అని మాట్లాడవచ్చు, అపోజ్ చేసినా కరెక్ట్ కాదని మాట్లాడవచ్చు. సుసన్నా మాట్లాడమ్మా.
లేవియా కాండం 24:9 ప్రకారం ఆ రొట్టెలను యాజకులు తప్ప ఎవరు తినకూడదన్నా, అయితే ఇక్కడ యాజకుడే స్వయంగా అడుగుతున్నాడు, సాధారణమైన రొట్టె నా ఎద్దలేదు. ఇది మొదటి సమయంలో 21:4 అన్నా, సాధారణమైన రొట్టె నా ఎద్దలేదు, పనివారు స్త్రీలకు ఎడవగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతోనను అక్కడ ఒక కండిషన్ పెట్టి ఇచ్చాడన్నా. కానీ చూస్తే లేవికానంలో చూస్తే అవి యాజకులే తినాలి, ఎవరు తినకూడదు, కానీ ఒక కండిషన్ మీద అక్కడ ఇచ్చాడన్నా ఆయన. అక్కడ యాజకుడు ఒక కండిషన్ పెట్టాడన్నా, ఆ కండిషన్ ప్రకారం అయితే తినొచ్చు అని కూడా ఎక్కడా లేదు.
మదర సమయాలు 21:4 ప్రకారంగా అది తినడానికి లేదు, అంతేనమ్మా?
అది ఇక్కడ లేనట్టుంది. 21:4 మీరు కోట్ చేసింది.
బ్రదర్ ప్రైజ్ బ్రదర్, 21:1-6 వరకు ఉంది చూడండి.
21:1-6 వరకు ఉంది. ఏముందమ్మా?
అది అసముఖ రొట్టెలు తినేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తినాలనేది అక్కడ చక్కగా కోట్ చేస్తున్నారు బ్రదర్.
అంటే తను ఏమంటదంటే, మామూలుగా యాజకులు తప్ప ఇంకెవరు తినకూడదు, అట్లాంటిది తినడానికి అనుమతించారు. అది అది చేయకూడదు ఆయన అనుమతించారని చెప్పేసి తను చూశాను అంటారు.
సమయాలు మొదటి గ్రంథం 21:6 వచనంలో యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు అంటున్నారు కదా సార్, అక్కడ తీసివేయబడినవి. అవి తీసివేసిన తర్వాత వెచ్చని రొట్టెలు 1000 దినమందు, అంటే అవి తీసివేయబడిన రొట్టెలు కాబట్టి తినవచ్చు అనేసి అక్కడ యాజకులు అన్నారని నేను అనుకుంటున్నాను సార్.
అవి తీసేసే రొట్టెలు పడేసే బదులు తినడానికి ఇచ్చారు, అది బాగుంది. అయితే యాజకులే తినాల్సిన దాన్ని దావీదు పనివారు తినడాన్ని వైలేషన్ గా వాక్యం చూపించలేదు. దాన్ని మనం ఏం చెప్తా ఉన్నాడో అర్థం చేసుకొని ట్రై చేస్తే బాగుంటది. చాలు మీరు అంతవరకు ఆలోచించినది చాలు. ఇక్కడ చాట్ బాక్స్ లో కొంతమంది కొన్ని అభిప్రాయాలు మాట్లాడుతున్నారు, అది నేను ఒక్కసారి బిగ్గా చదువుతాను. ఏమన్నా దాని మీద ఏమన్నా మాట్లాడితే మీరు మాట్లాడవలసి ఉంటుంది, అవసరం లేదు. సుధాకర్ పెద్ద పని అంటాడు, యేసు మనుషు కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు. అది ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళలేదు కదా, వెళ్ళావా? వెళ్ళలేదు. కాబట్టి మేము దాన్ని తీసుకోవట్లేదు. ఇంకా 5:4 వరకే ఉన్నాం. శామ్యూయేలు అంటాడు, విశ్రాంతి దినాన పొలాల్లోకి వెళ్ళి నడవచ్చా? ఉదయబాబు సీఏ గారు, పొలంలో వెన్నుతుని పుంచి తినడం దొంగతనం కాదా? నాగలక్ష్మి గారు, విశ్రాంతి దినాన తినకూడదు అన్నారు ఎందుకు? సుశీల గారు అంటారు, యూదులు చేయకూడని 39 పనుల్లో వెన్నులు తుంచి తినడం కూడా చేయకూడని ఒక పని అని అంటారు. తర్వాత ఆనంద్, యేసు వారు ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థాన్ని వివరించడానికి, దానిపై తనకు అధికారం ఉందని చూపించడానికి, పరిసయ్యలకు ఆ క్వశ్చన్ వేయడానికి పుట్టించిన ఆలోచనగా తీసుకోవచ్చు. ఓకే. మంజుల విజయ గారు, ధర్మశాస్త్రమును పరిస్థితులను బట్టి మార్చవచ్చా? అనురాధ, నిర్గమకాండ 20 కోట్ చేసి, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు అన్నారు. అబ్రహాము గారు, చిన్న రాజన్ ఏదో తమిళ్లో రాశారు మొదటి మాట, అది అర్థం కాల. శాంతిలు అంటాడు, నియమం కంటే అవసరం ముఖ్యం. నాగలక్ష్మి గారు, ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి వారు తినవచ్చు, వారితో దేవుడే ఉన్నాడు కాబట్టి అని రీజన్ మాట్లాడతారు. రైట్. అబ్రహాం గారు, నియమము కంటే అవసరం ముఖ్యం. సుశీల, వాక్యం ఏమో తెలుగులో రాశారు, ఆ తర్వాత ఏమి ఇంగ్లీష్లో రాశారు, రెండు భాషల మీద బాగా పట్టున్నట్టుంది. అట్లాగే చాలా చక్కగా మిగతా వారు కూడా ఆలోచిస్తా ఉన్నారు, మిగతా వారు కూడా ఆలోచించి మాట్లాడగలుగుతున్నారు. బాగుంది. సుధాకర్, ఇంకా ఆ వాక్యాల్లో ఉన్నదో మాట్లాడండి, ఆ వాక్యాల్లో లేని ఆ వాటికి వాక్యాలకు వెళ్ళొద్దు. తర్వాత నతానయేలు అంటాడు, విశ్రాంతి దినమునకు క్రీస్తు ప్రభువే ఉన్నాడు, సర్వాధికారి క్రీస్తు. అనురాధ, మనుషు కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు. సుధాకర్ విజయవాడ, రొట్టెలకంటే ప్రాణం ముఖ్యం కదా,
అంటాడు. విశ్రాంతినం కంటే మనిషి ప్రాణం గొప్పదే. ప్రభు దృష్టిలో, దేవుడి దృష్టిలో అనుకుంటున్నాం సార్ అవసరమైనప్పుడు. ప్రభు కుమారి గారు, ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ అనిపిస్తుంది అన్న విజయలక్ష్మి గారు, అక్కడ వీరికి మార్పు జరిగిందని అంటారు. ప్రదీప్ వరంగల్, మీరు రాజులైన యాజక సమూహం, మనం అంతా రాజులు, మనం అంతా యాజకులం కాబట్టి తెలొచ్చు అంటాడు తను. బాగుంది, మీరు చాలా చక్కగా కోట్ చేస్తా ఉన్నారు. సూర్య అంటాడు, దావీదు ఎందుకు ప్రామాణికం అయ్యాడు? తర్వాత నరేష్, విశ్రాంతి దినం కంటే ఒకని ఆకలి గొప్పది, అందుకని దేవుడు అంటున్నాడు అంట. తర్వాత రాజు ఆజ్ఞను బట్టి పవిత్రంగా ఎంచవచ్చు అన్నారు దావీదు. బాగుంది బాగుంది, అందరు చక్కగా మాట్లాడుతున్నారు, మనం ముఖ్యంగా ముందుకు వెళ్దాం. సో కొంత మనం ఏం చూస్తున్నామంటే, విశ్రాంతి దినాన్ని తినకూడదు అన్న నియమం ఉంది, కానీ తిన్నారు. దానికి ప్రభువుని వాళ్ళు ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు ప్రభు యాజకులే తినాలి, అట్లాంటి దాన్ని దావీదు దావీది సేవకులు ఆకలితో ఉన్నప్పుడు యాజకులు ఇచ్చారు, అక్కడ దేవుడు దాన్ని తప్పుపట్టలేదు అన్న విషయాన్ని సమర్థించుకోవడానికి వాడుతూ మాట్లాడుతున్నారు. బాగుంది, కొంచెం ముందుకు వెళ్దాం. 5-6 వచనాలు ఐజాక్ బ్రదర్ మాట్లాడతారా?
సార్ ఇక్కడ తప్పు చేసింది యాజకులు అనిపిస్తుంది సార్. అయితే సార్ ఇక్కడ ఉల్లంఘించి కూడా నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేరా అని ప్రభు ప్రశ్నించారు. అయితే వాళ్ళు నిర్దోషులై ఉన్నారని ఎక్కడ అనేది నాకు అనిపించలేదు సార్, అదొక డౌట్ సార్. తర్వాత మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా అన్నారు, అది యాక్చువల్ గా సమూయేలు గ్రంథంలో ఉంటుంది సార్. అంటే సమూయేలు గ్రంథాన్ని కూడా మనం ధర్మశాస్త్రంగా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు 5 కాండాలు ధర్మశాస్త్రం అని అనుకున్నాను సార్. ఈ మ్యాటర్ అంతా సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఈ 2 డౌట్లు ఉన్నాయి సార్ నాకు.
సామ్యూయేలుకి, సారీ, ఐజాక్ బ్రదర్ కి తన పోర్షన్ లో 2 విషయాలు అర్థం కాలేదు. ఏమైనా స్టడీ టీమ్ ఆయన హెల్ప్ చేయాలి. ఒకటి, వాళ్ళు తిని కూడా నిర్దోషులు అపవిత్రులు కాలేరు అని ఎక్కడుంది అని అడుగుతున్నారు. 2, సమూయేలు గ్రంథం కూడా ధర్మశాస్త్రం అవుతుందా అని ఈ పోర్షన్ అక్కడుంది, ఇది ధర్మశాస్త్రం అవుతుంది అని అడుగుతున్నారు. ఏమైనా హెల్ప్ చేస్తారా ఐజాక్ గారికి? ప్రశ్న అర్థమైందని అనుకుంటున్నాను. సమూయేలు గ్రంథం కూడా ధర్మశాస్త్రం అవుతుందా, అదొక ప్రశ్న. వీళ్ళు తిని కూడా నిర్దోషులై ఉన్నారు అని ధర్మశాస్త్రంలో ఎక్కడుంది, అది 2 ప్రశ్న. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు, అది ఎక్కడుందని అడుగుతున్నారు. ఏమన్నా కోట్ చేస్తారా? ఎలాగ మనం ఈ బైబిల్ స్టడీ రేపు కూడా కంటిన్యూ చేస్తాం కాబట్టి కొన్ని క్లారిటీ రాని విషయాలు ఈ రోజు మీరు స్టడీ చేసి రేపు ప్రజలు కూడా చేయొచ్చు. ఇప్పుడేం తెలిస్తే మాట్లాడచ్చు.
మాట్లాడు
మాట్లాడు తర్వాత సుశన్న మాట్లాడు, ఇద్దరు మాట్లాడు, ఒకరితో మాట్లాడండి
సార్. అంటే ఆయన అడిగిన ప్రశ్నే ఇప్పుడు 5 కాండాలు ధర్మశాస్త్రం అనేసి కూడా ఎక్కడ లేదు కదా సార్. ఇంకొకటి, యోహాన్ రాసిన యోహాన్ సువార్తలో 10వ అధ్యాయంలో కీర్తనల గ్రంథాన్ని కోట్ చేసి ఆయన ధర్మశాస్త్రాన్ని మాట్లాడతారు సార్. ఆ రెఫరెన్స్ చదవమంటే చదువుతాను, లేకపోతే అక్కతో మాట్లాడచ్చు.
యోహాన్ సువార్త పోర్షన్ ఎంత?
10వ అధ్యాయం 34 సార్.
10వ అధ్యాయం 34 కోట్ చేస్తూ చాలా రిలవెంట్ క్వశ్చన్ కి రిలవెంట్ సమాధానం చెప్తా ఉన్నారు. 10వ అధ్యాయం 31
34 సార్.
34
అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా. అదే కీర్తన గ్రంథంలో ఉన్న పోర్షన్ ధర్మశాస్త్రంలోకి వచ్చిందని అన్నారు. దీన్ని బట్టి నువ్వేం చెప్పాలనుకున్నావు? ఆయన 5 కాండాలే కదండి అని అన్నాడు. 5 కాండాలు కాదు, ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ అంతా ధర్మశాస్త్రమే అంటావా? న్యూ టెస్ట్మెంట్ కూడా కలుపుకొని ధర్మశాస్త్రమే అంటావా? బైబిల్ అంతా కలిపి ధర్మశాస్త్రం అంటావా? ఏం చెప్పాలనుకున్నా చెప్పేయచ్చు.
అంటే నా ఆలోచన వాక్యాన్ని బట్టి నేను అనుకుంటున్నది పాత నిబంధన ఆల్మోస్ట్ ధర్మశాస్త్రం కింద ట్రీట్ చేస్తారండి సార్. వందనాలు సార్.
ఈ వాక్యాన్ని బట్టి పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రమే అని చెప్పి తను అంటాడు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? 2 ప్రశ్నల్లో 1 ప్రశ్న మీద ఆశిస్తాను. నువ్వు మాట్లాడమ్మా.
అన్న, గలతీ పత్రికలో 5:13-15 చూసుకుంటే ఒక మాట ఉంటుంది అన్న, ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ పొరుగువాన్ని ప్రేమించు. అక్కడ యాజకుడు పొరుగువాడు ఆకలితో ఉన్నాడు, ఆకలి తీర్చాడన్న. అది అట్లా అర్థం చేసుకుంటే
పొరుగువాడిని ప్రేమించాలి కాబట్టి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి కూడా ప్రేమించవచ్చు అని తీసుకొచ్చామా నీ సమాధానాన్ని బట్టి?
అతిక్రమించు అని లేదన్నా, అక్కడ కనికరం అనేది ముఖ్యం అన్న. ఆయన కనికరాన్నే కోరుతున్నాడు. ధర్మశాస్త్రంలో బలు ఇవ్వమన్నది కూడా దేనికి? పాపం చేసినప్పుడు మేము ఒప్పుకుంటున్నాం, హృదయపూర్వకంగా వచ్చినప్పుడు. తప్పు చేసినప్పటికీ కనికరమే మెయిన్, అదంతా చెప్తుంది కనికరమే కదన్న. అక్కడ ఆ యాజకుడు కనికర పడ్డాడు, అది తప్పు అవదు కదన్నా.
తీసేసిన రొట్టెలు ఇవ్వటం పలాకలతో ఉన్నప్పుడు కనికరం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కనికరం లేకుండా కఠినంగా ఇంప్లిమెంట్ చేయమని కాదు అని సుస్తాన్ అంటుంది. నీకేమైనా ఐజాక్ నీ ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు వచ్చాయా?
సార్ సార్ వచ్చింది సార్ ఇప్పుడు దాకా ఈ 5 కాండాలు అనుకున్నాను సార్, ఇది క్లారిటీ వచ్చింది. ఆ 2 ప్రశ్నకి ఇంకా క్లారిటీ రాలేదు సార్. ధర్మశాస్త్రం అందు ఉంది, వాళ్ళు నిర్దోషులు అయి ఉన్నారని ప్రభు అన్నారు. అది
ఇది ఎక్కడైనా ఉందని అడుగుతున్నా అంతేనా? వాళ్ళు తిని నిర్దోషులు అయ్యారు అని ఎక్కడ ఉంది ధర్మశాస్త్రంలో అని అడుగుతున్నారు. నాకేమైనా మాట్లాడతారా?
యాక్చువల్గా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు విశ్రాంతి దినం రోజు మీరు ఏ పని చేయకూడదు అని చెప్పి వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇచ్చారన్న. కానీ అదే విశ్రాంతి దినం రోజు సంఖ్యాకాండ 28:9-10 చూస్తే ప్రతి రోజు చేసేదానికన్నా కూడా ఆ రోజు వాళ్ళు ఎక్కువ బలులు అర్పించాలి, వాళ్ళకి ఆ రోజు ఎక్కువ వర్క్ ఉంటది. ఏ పని చేయకూడదు అన్నారు కానీ వాళ్ళు దేవాలయంలో పని చేస్తున్నారన్న. అది ఉద్దేశం ఏంటి? దేవుని కొరకు చేస్తున్నారు. అది తప్పుగా పరిగణించబడలేదు కదన్న. అది నిరంతరం జరుగుతూనే ఉంది కదా, ప్రతి విశ్రాంతి దినం కూడా జరుగుతూనే ఉంది కదా అన్న. అది ఎక్కడ జరిగింది అంటే సంఖ్యాకాండ 28:9-10.
నీ పాయింట్ చాలా బాగుందమ్మా. ఏ పని చేయకూడదు అని ఉంది కానీ దేవుని మందిరంలో డబుల్ పని చేయాలి యాజకులు. అది ఓకే, ఆయన అడుగుతున్న ప్రశ్న అది కాదు. ఈ రొట్టెలు తిని నిర్దోషులై ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు అని నీ ధర్మశాస్త్రంలో చదవలేదా అన్న మాట ఉంది కదా, ఎక్కడుంది అని అడుగుతున్నాడు ఆయన.
అన్న డైరెక్ట్ గా రొట్టెలు తిని నిర్దోష అని డైరెక్ట్ గా లేదు కానన్న, వాళ్ళకి తిన్నందుకు ఏ శిక్ష ఏ పనిష్మెంట్ రాలేదు కదన్న.
వాళ్ళు అతిక్రమిస్తే వాళ్ళు పని చేయాలి, పనిష్మెంట్ ఏమీ రాలేదు కాబట్టి దాన్ని కోట్ చేస్తున్నారు అని చూసాను అంటారు. బాగుందమ్మా, బాగుంది. రైట్, తర్వాత ముందుకెళ్దాం. మనం కొంత ఆలోచిస్తున్నాము, ఇంకా రేపు ఇంకా స్పష్టత రావచ్చు ఈ వాక్యాల మీద. అయితే ఇంకేమైనా మాట్లాడుకుందాం, ముందుకెళ్దాం. ముందుకెళ్దాం సుశాన్న, మాట్లాడు.
అన్నా, ఇక్కడ విశ్రాంతి దినము విశ్రాంతి దినము అని రిపీట్ అవుతుంది కదన్నా. అంటే విశ్రాంతి దినము అంటే సండే కాదు అంటే అందరికి తెలిసేమో, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో విశ్రాంతి దినము అంటే సబ్బాత్ శనివారము అన్నది సార్ చెప్తే బాగుంటుంది.
ఆల్రెడీ ఎవరో ప్రశ్న అడిగారు, రవి బాబు గారు అడిగారు ఆనాటి విశ్రాంతి దినం అంటే ఈనాడు ఈ రోజు అని అడిగారు. దానికి నతానియేలు తను సమాధానం ఇచ్చారు, విశ్రాంతి దినం శనివారం అని ఆ సమాధానం ఇచ్చారు. దాన్ని మనం చక్కగా, ప్రశ్న బాగుంది సమాధానం కూడా బాగుంది, ముందుకెళ్దాం. మరి సమయం అవుతా ఉంది, ఇంకొకరిని తీసుకుంటాను. రేపు దయచేసి ఏవైతే మనం డిస్కషన్ లో చేస్తున్నాము వాటిని మీరు కొంచెం స్టడీ చేయగలిగితే బెటర్ గా మనం వెళ్ళగలుగుతాం. మనకున్న వాక్యాల పరిధిలోనే మనం మాట్లాడాలి, మించి మనం మాట్లాడలేము. 7-8 వచనాలు వనజా రవి కుమార్ గారు, మీ పోర్షన్ లో ఏమైనా మాట్లాడతారమ్మా?
ఇక్కడ నాకు ఎలాంటి క్వశ్చన్ లేదు సార్, ఒక క్లారిటీ వచ్చింది. పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల పక్షాన వాళ్ళని నిర్దోషులు అని చెప్పడం అనేది నాకు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ కట్టడ గురించి పరిసయ్యులు అభ్యంతర పట్టినప్పుడు శిష్యుల పక్షాన మాట్లాడిన మాట, శిష్యులు నిర్దోషులు, మీరు నేను కనికరాన్ని కోరుతాను కానీ బలిని కోరననే ఆ భావం మీకు తెలిసి ఉండుంటే గనక ఈ శిష్యుల్ని దోషులని తీర్పు తీర్చకపోదురు, వాళ్ళు నిర్దోషులు అని చెప్పడం నాకు చక్కగా అనిపించింది అన్న.
వరద రవికుమార్ గారికి అర్థమైంది. మేబీ 7 వచ్చిన మన అన్ని ప్రశ్నలకు సమాధానంగా కనిపిస్తుంది. మిగతా స్టడీ టీమ్ సభ్యులు ఇంకెవరన్నా మాట్లాడవచ్చు. 7-8 వచనాల్లో వరదర కుమార్ గారు డౌట్ లేవు, ఆవిడ కొన్ని విషయాలు ప్రస్తావించారు. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. 7-8 వచనాలు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదంటే కూడా మాట్లాడచ్చు.
సార్ వందనాలు సార్, మాట్లాడు సార్.
సార్ మీరు మాట్లాడు.
అది ఇందాక మేడం మాట్లాడుతూ శిక్షల పక్షం అంటూ ఉంటే నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది సార్, అంటే అందరి పక్షాన ఆయన మాట్లాడుతున్నారు అనిపించింది సార్. వందనాలు సార్.
7 వచనం, ఈ భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు అని ఈ ఒక్క సందర్భంలో తన శిష్యుల కొరకే కాదు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం కొరకే మాట్లాడుతూ ప్రభు మాట్లాడుతున్నారు అని శామ్యుయేలు అంటాడు. ఈ ఆలోచన కూడా బాగుంది, ఇది శిష్యులకు మాత్రమే పరిమితం చేయకూడదు. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా? 7-8 వచ్చిన దాని మీద విజయరాజరత్నం గారు
సార్, ఇప్పుడు మామూలుగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు సండే రోజు దేవా మీరు మాకు అనుగ్రహించిన విశ్రాంతి దినమును బట్టి పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనాలు అంటున్నాం కదా సార్. మరి ఇప్పుడు మనం ఆచరిస్తున్న సండే విశ్రాంతి దినము కాదా? మరి ఆ సండేకు ప్రభువు మరి ఆయన ప్రభువు కాదా? నేను విశ్రాంతి దినమునకు ప్రభువును అని అంటున్నాడు కదా యేసు ప్రభు. మనం విశ్రాంతి దినము సండే అని అనుకుంటున్నాము, మరి సండేకు ఆదివారంకు ఆయన ప్రభువు కాదా? మరి ఇక్కడ ఇదే డౌట్ గా ఉంది సార్.
8 వచనం మీద నుంచి అడుగుతున్నారు, విశ్రాంతి దినానికి ప్రభు అంటే ఆదివారానికి ప్రభు అని మనం ఆరాధిస్తున్నాం, ఇదేమో శనివారం అంటున్నారు, ఆదివారానికి ఆయన ప్రభువు కాదా అని అడుగుతున్నారు. ఏమైనా విజయరాజరత్నం గారు క్లిక్ చేస్తారా? విజయరాజరత్నం గారి ప్రశ్నకు సమాధానం మీరు చెప్పొచ్చు. వనజా రవి కుమార్ గారు సమా
సార్, ఆదికాండము 2:3 కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను అని వ్రాయబడి ఉంది సార్. దాని ప్రకారం 7వ దినము అంటే బహుశా మనము మన క్యాలెండర్ లో 7 దినాల ప్రకారం మాట్లాడుకుంటే కూడా అది శనివారమే అవుతుంది సార్. ఆదివారం మనకు విశ్రాంతి గవర్నమెంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ బైబిల్ పరంగా అయితే విశ్రాంతి దినం ఆదివారం కాదు సార్.
కుండబద్దలు కొట్టినట్టుగా వరదరవి కుమార్ గారు 7వ రోజు శనివారము, ఆదివారం కానే కాదు అని మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? అందులో డాక్టర్ ప్రదీప్ గారు ఏమంటారంటే ప్రభు అన్ని దినాలకి ప్రభు, శనివారానికే కాదు ఆదివారానికే కాదు అని అంటాడు ఆయన. బాగుంది. తర్వాత సుశీల గారు అన్ని దినాలకు దేవుడే ప్రభు అని అంటున్నారు. మురళీ బాబు యేసుక్రీస్తు సద్భాతను నియమించిన దేవుని అధికారాన్ని కలిగి ఉన్నారని, సద్భాతను మనుషుల మేరు కొరకు ఉద్దేశించారని. ఈ ప్రశ్న విశ్రాంతి దినం శనివారం, శనివారానికే ప్రభువా ఆదివారానికి ప్రభువు కాదన్నది ఆవిడ ప్రశ్న. దాని మీద ఏమన్నా మాట్లాడితే బాగుంటది.
సార్ విశ్రాంతి దినం అనేది యూదులకు ఇచ్చినది సార్ అది.
ఓకే.
మనం క్రైస్తవులు
మనం క్రైస్తవులము, మనకు విశ్రాంతి దినం లేదు. ఆదివారం విశ్రాంతి దినం కాదు, పునరుద్ధార దినము అని మళ్ళీ. అమ్మా మీకేమైనా విజయ రాజరత్నం గారు మీ ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు వచ్చినట్టుగా మీరు రెస్పాండ్ అయితే బాగుంటారు.
ఎస్ సార్, దేవుడు అన్ని దినములకు ప్రభు అనేది ఒకటి మనకు క్లియర్ అయ్యింది. కాకపోతే మనము విశ్రాంతి దినమును ఆదివారం నాడే పాటిస్తున్నామనేది నా ఉద్దేశం సార్. శనివారం నాడు మనం అన్ని పనులు చేసుకుంటున్నాము, ఆదివారం నాడు సమయం ఇచ్చి దేవుని ఆరాధిస్తున్నాము, కాబట్టి మనం అది విశ్రాంతి దినం అనుకోవడంలో తప్పేంటి అని నా ఉద్దేశం సార్.
విశ్రాంతి దినము రీప్లేస్మెంట్ గా కొత్త నిబంధనలో చూడకూడదు. ఆల్రెడీ ఆదివారమే చేస్తున్నాం కదా, ఇది ఎందుకు విశ్రాంతి దినంగా మనం తీసుకోకూడదు అని అంటారు ఆవిడ. ఏమన్నా మాట్లాడతారా విజయరాజరత్నం గారు స్టేట్మెంట్ మీద, మీరు ఏమన్నా మాట్లాడతారా అంగీకరించడం కానీ నివేదించడం కానీ ఏమన్నా మాట్లాడవచ్చు?
అన్న మాట్లాడచ్చా?
మాట్లాడమ్మా.
అన్న విశ్రాంతి దినము సబ్బాత్ అనేది ఇజ్రాయెల్ కొరకు ఏర్పాటు చేయబడింది అన్న. మనం విశ్రాంతి దినాన్ని ఆదివారం ఎందుకు చేయకూడదు అంటే మనల్ని చేయమన్నది ఆదివారం మాత్రమే కాదన్న, మనకి కొత్త నిబంధన క్రైస్తవులు మనం అనుదినము ఆరాధించాలి. మనకు అనుదినము ఆరాధన దినంగానే ఉందన్న. కేవలం ఆదివారం మాత్రమే నేను విశ్రాంతి దినంగా అనుకుంటాను అంటే అది కరెక్ట్ కాదన్న.
సుశాన్న ఒప్పుకోను, మనకి అన్ని రోజులు మనం పరిశుద్ధంగానే తీసుకోవాలి, ఒక రోజు తీసుకోకూడదు. అన్ని దినాలను ఆరాధించడానికి మనం చూడాలి, ఒక రోజు పరిమితం కాకూడదు అని అంటారు. ఇంకేమైనా మాట్లాడతారా? ఆదివారం పునరుద్ధాన దినము, ఆదివారం ప్రత్యేక దినము, ఆదివారం మన విశ్రాంతి దినానికి ప్రత్యన్మయం, ఆదివారం ప్రత్యేకం అని భావన ఉంది. దాన్ని కొంతమంది చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు. అదే మాట సోదరి విజయరాజరత్నం గారు అన్నారు. ఏమైనా సమర్థించడం విభేదించడం చేస్తే బెటర్, కొంత క్లారిటీ వస్తుంది. ప్రదీప్
ఆల్రెడీ ఎస్ఎఫ్జేలో దీని మీద మీరు చక్కటి వివరణ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాక్యాలను బట్టి మనం ఆదివారం అనేది కాదు, విశ్రాంతి అనేది కాదు, అనుదినం అనేది బిబిలికల్ అనేసి ఈ ఎస్ఎఫ్జే కూడా ఆ పరిచయం ఆ వాక్యం బేస్ మీద జరుగుతా ఉంది సార్. సో అది ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. వందనాలు
సార్. అనుభవం మీ ఎస్ఎఫ్జేలో చేస్తే చేయొచ్చు కాక, మా సంఘాల్లో ప్రతి ఆదివారం ప్రత్యేకంగా చేస్తాము. అలా మేము చేస్తే మీకేమైనా అభ్యంతరమా?
అది వాక్య విరుద్ధం సార్.
ఓ, అది వాక్య విరుద్ధం. కాబట్టి మీ రాజవారాన్ని ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చి పెడతామంటే కుదరదు అని అంటున్నారు. రైట్, మన ఎక్కడది ఈ బైబిల్ స్టడీ ఆపుదాం. 6:18 అయ్యింది కాబట్టి రేపు ఈ వీటి మీద ఇంకా అర్థం కానివి ఆలోచించాల్సిన విషయాలు కొంత మనకి ఏమేమి ప్రస్తావనలోకి వస్తున్నాయో చూసాం కాబట్టి వీటిని కూడా మనం స్టడీ చేస్తూ త్వరగానే 21 వచనాలకు వెళ్ళాలి. మనం ఎక్కడ ఆగిపోయాం? 8 వచనం దగ్గర ఆగిపోయాం. అందుకోసం మీరు కొంచెం స్టడీ చేస్తే బాగుంటుంది. కనీసం 10 వచనం దాకానే వెళ్తే బాగుంటుంది కాబట్టి నేను 10 వచనం వరకు తీసేసుకుంటాను. 9, 10 వచనాల మీద ఎవరు మల్లేష్ టీచర్ గారు మీకేమన్నా మాట్లాడే ఉన్నాయి
సార్? ఇక్కడ సార్
విశ్రాంతి దినమున స్వస్థపరచాడు యేసు ప్రభు. అయితే పరిసయ్యులు అది విశ్రాంతి దినాన్ని మీరినారు అని నేరం మోపారు సార్. అది అయితే స్వస్థపరచడం అనేది పని కాదు సార్, ఇది బాగు చేయడము. కానీ వాళ్ళు మానవ పద్ధతులను బట్టి ఆలోచిస్తూ ఇది కూడా ఒక పని అని యేసు ప్రభు మీద నింద మోపినారు సార్.
బాగుంది, మీ వ్యాఖ్యానం బాగుంది. మీకేమి ప్రశ్నలు లేవా? మీరేమన్నా ఇక్కడ అడిగే చెప్పేవి ఏమన్నా ఉన్నాయా?
లేవు సార్.
ఆయనకు ప్రశ్నలు ఏమి లేవు. 9-10 వచనాల మీద మిగతా వాళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదా మీరేమైనా కామెంట్ చేస్తే చేయొచ్చు. ఇంకేమైనా మాట్లాడతారా? అన్ని దినాలు విశ్రాంతి దినాలుగా భావించాలి హరిత గారు సునీల్ గారు. రైట్ రైట్. నేను ఒక్కసారి ఇక్కడ ఏమైనా మనకి కొంత క్లారిటీ కొరకు సజీవవాహినిలో ఉన్న మాట నేను ప్రస్తావిస్తాను. ఇక్కడ చాలా కుండ బదులు కొట్టినట్టుగా చెప్పే విషయాలు చెప్పేశారు. ఎంత బాగా మాట్లాడతారంటే, ఎంత బాగా క్లారిటీ ఇస్తారంటే, ఇదని విశ్రాంతి దినం కోసం నిర్గమకాండం 20:11-11 విశ్రాంతి దినాన్ని పాటించాలి అని ఉంది. విశ్రాంతి దినాన్ని పాటించాలి అన్న నియమం దగ్గర దాన్ని ఏం చేశారంటే, విశ్రాంతి దినాన ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు బోలెడన్ని నియమాలు సృష్టించేశారు. పరిచయులు ధర్మశాస్త్రాన్ని కఠినంగా మార్చేశారు. ఇలా ఆహారం తీసుకోవడం అంటే వారి దృష్టిలో పని. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, వారి దృష్టిలో రోగాలు నయం చేయడం కూడా పనే, అది కూడా నిషేధమే అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు, వీరు దాన్ని మెకానికల్ చేసేశారు అని మాట్లాడుతున్నారు. తర్వాత ఇందాక సుస్తన్న కూడా మాట్లాడింది, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, కానీ విశ్రాంతి దిన సంబంధమైన అర్పణలు సిద్ధపరిచేందుకు అర్పించేందుకు యాజకులు పనిచేసేవారు. కాబట్టి అక్కడ పనిచేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు ఇక్కడ తాను దేవుని ఆలయం కన్నా గొప్ప అని అంటున్నాడు. ఆలయ సేవ విధుల కోసం యాజకులు విశ్రాంతి దినం చట్టాలను మీరితే, క్రీస్తు శిష్యులు కూడా ఆయన చూపిన దారిలో ఉండి ఆయన పని కోసం ఆ కట్టడలు మేరవచ్చు అని ఆయన భావం. ఇది మంచి వ్యాఖ్యానం. అదేమో దేవుడు కొరకు యాజకులు దేవాలయంలో పనిచేయడం విశ్రాంతి దినాన్ని తప్పు కాదు, డబల్ పనిచేశారు. ఇప్పుడు దేవుడైన యేసు క్రీస్తు ప్రభు పని కొరకు ఆయన శిష్యులు పని చేయడం తప్పే కాదు అని యేసుక్రీస్తు ప్రభు భావన అని మాట్లాడుతున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు శిష్యులు క్రీస్తుతో కలిసి ఒక పని మీద వెళ్తున్నారు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభు ఆయన పని మీద ఆయన తీసుకెళ్తున్నాడు, వీళ్ళు వెళ్తున్నారు. కాకలేసింది ఆయన పనిలో తింటున్నారు, అది ఆయన సమర్థిస్తున్నాడు. ఆయన ప్రభువు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని సజీవాహిని ఇచ్చారు. ఇక్కడ మనుషు కుమారుడు విశ్రాంతి దినాన ప్రభు అయి ఉన్నాడు అన్న స్టేట్మెంట్ దగ్గర ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట తీసుకొచ్చారు. ఇక్కడ మానవ మాత్రుడు లేదా ప్రవక్త ఎంత మహాత్ముడైనప్పటికీ ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అని నిజంగా చెప్పగలడా? ప్రభు చెప్పాడు కాబట్టి ఏమంటారు, విశ్రాంతి దినం దాని ఓకే. ఇక్కడ చట్టాలను మార్చే హక్కు, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని మనుషులకు అనుమతించే హక్కు, లేదా వేరే విధంగా వాటిని క్రమబద్ధం చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. ఆయన దాన్ని వీళ్ళు చెప్పిన దాన్ని స్పిరిట్ వేరేగా తీసుకుని వేరే వేరేగా మార్పులు చేస్తే తిరిగి దాన్ని సరి చేస్తున్నాడు, ఆయన తిరిగి దాన్ని క్రమబద్ధం చేస్తున్నాడు. దానికి ఆయనకు హక్కు ఉంది అని చూస్తున్నాం. ప్రాణాపాయం ఉంటే తప్ప ఎవరికైనా విశ్రాంతి దినాన్ని నయం చేయటం చట్ట విరుద్ధమని పరిశీలు నమ్మారు. దాన్ని కూడా చూస్తున్నాం. రైట్, సజీవ వాహినిలో చాలా కుండ పద్ధతులు కొట్టి విశ్రాంతి దినాన్ని దేవుడిచ్చిన విధానం వేరు, వీరు దానికి తీసుకొచ్చిన అప్లికేషన్ వేరు. అట్లాగా మనుషులు దేవుణ్ణి కఠినుడుగా, దేవుని ధర్మశాస్త్రాన్ని కఠినమైన దానిగా చేశారు. యేసయ్య దాన్ని క్రమబద్ధం చేస్తున్నాడు. అది అక్కడ ఇందాక మనం మాట్లాడిన మాట, బలి కాదు దేవుడికి కావాల్సింది కనికరం, దేవుడికి కావలసింది కట్టడలు కాదు మనుషులు అని ప్రభు కావాలని ఆ రోజు ఇది చేసి వాళ్ళ ఆలోచనను మారుస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మీరు మాట్లాడారు. ఇక్కడతో మనం ఈ బైబుల్ స్టడీని ఆపుదాం. రేపు మిగతా 11వ వచనం 21వ వచనం వరకు వెళ్ళాలి. మనం పార్లల్ గా ఇవన్నీ చేసుకుంటే రేపు తహసీల్ కంప్లీట్ చేయాలి. మీరు ఆల్మోస్ట్ చాలా చక్కగా ప్రిపేర్ వచ్చారు. అందులో శోభా మాధవన్ గారు ఈరోజు ఏమీ మాట్లాడలేదు, అన్నపూర్ణ కూడా ఏమీ మాట్లాడలేదు, శాంతం శ్రీనివాస్ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. కాబట్టి రేపు తప్పకుండా మీ పోర్షన్స్ అప్పుడు మీరు మాట్లాడాలి, డిస్కషన్స్ లో మీరు మాట్లాడాలి, చాట్ బాక్స్ లో కూడా కొంతమంది యాక్టివ్ గా ఉన్నారు. ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే నన్ను అన్మ్యూట్ చేస్తే నేను మాట్లాడతాను కూడా అడుగుతున్నారు. అట్లా రూల్స్ ఒప్పుకోవు, ఇవి ధర్మశాస్త్రాలకు కఠినమైన రూల్స్, అయినా మేలు కొరకే ఏర్పాటు చేసాము. దీన్ని కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన చాట్ బాక్స్ లో ఉన్న పార్టిసిపెంట్ కూడా ఉన్నారు. నేను సమయాన్ని అధ్యక్షుడి వారికి అప్పచెప్పడానికి ముందు మీలో నుంచి మనలో నుంచి ఒకరు ప్రార్థన చేస్తే సమయాన్ని అప్పచెప్తాం. ఇప్పటి వరకు విన్న విషయాన్ని బట్టి స్థుతిద్దాం. రేపటి బైబిల్ స్టడీ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఒక సమయం తీసుకొని ప్రార్థన చేస్తారా స్టడీ టీం నుంచి? ఇజ్రాయెల్ తీసుకో, ఒక్క నిమిషం, వరద రవికుమార్ గారు తీసుకుంటారు.
మా దేవ, మా ప్రభువ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రం తండ్రి. నా దేవ, నా రక్షక, మమ్మల్ని గుర్తుపులో జ్ఞాపకం చేసుకున్నారు స్తోత్రం తండ్రి. మరి యొక్క నూతన దినమును ప్రభు మా బ్రతుకులో దయచేసి మీ సన్నిధికి రావడానికి ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మీరు ఇచ్చిన కనికర పూర్వమైన బట్టి, పిలుపుని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా యేసయ్యా. నా తండ్రి, ఇదిగోనైనా మీ వాక్యం చేత పట్టుకొని తండ్రి వాక్యంలో ఉన్నటువంటి ప్రభువాని గూఢమైన విషయాలను మేము ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బైబిల్ స్టడీని బట్టి పాత్రలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతో మందికి లేనటువంటి తండ్రి అవకాశం ప్రభు తండ్రి, ధన్యత ప్రభు తండ్రి, శ్రేష్టమైనటువంటి ప్రభు అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి స్తోత్రం తండ్రి ప్రభు, స్తోత్రం ప్రభు. నా తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభు. నైనా స్టడీ టీంని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా, నడిపిస్తున్నటువంటి సమయం సార్ని కాని బట్టి ప్రభువానైనా, ఈ గ్రూప్ బైబిల్ స్టడీలో ప్రభు మాకు మార్గ నిర్దేశకత్వం చేస్తున్నటువంటి మా వ్యవస్థాపకులు తండ్రి సి మహేష్ గారిని బట్టి తండ్రిని పాత్రలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా తండ్రి చదవకుండేటువంటి లేఖన భాగం మొత్తం స్వార్థ 12వ అధ్యాయం 1వ వచనం 21వ వచనం వరకు తండ్రి ప్రభు మేము ధ్యానిస్తుంటుండగా నా దేవా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మా తలంపులకు తీసుకురమ్మని ప్రతి మాల్కొంటున్నాం. అవును ప్రభు, లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు నిజంగా నాయన తండ్రి నీ ఉద్దేశములను ప్రభు కనికర పూర్వకమైనటువంటి మీ ఆజ్ఞలను తండ్రి ప్రభు ధర్మశాస్త్రంలోని విషయాలను ప్రభు అక్కినటువంటి పరిస్థితులన్నింటినీ ప్రభు మేము అర్థం చేసుకుని మా ఆత్మీయ జీవితాలకు బలమును పొందుకున్నట్లుగా నా తండ్రి బైబిల్ స్టడీ ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని ప్రతి మాల్కుంటున్నాం. నా తండ్రి నా దేవ, నేడు మేము ధ్యానించిన విషయాలన్నింటిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. మాట్లాడినటువంటి ప్రతి బిడ్డను బిడ్డకి ఇచ్చిన తలంపులన్నింటిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా దేవ, నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి ఎక్కడా కూడా తండ్రి మరి ప్రభు మరి మేము మాట్లాడుతున్నటువంటి మాటల్లో దోషం లేకుండా నా తండ్రి వ్యర్థమైన మాటలు లేకుండా నా దేవ ఇవే ఆద్యంతమైన నడిపించుంటానికి స్తోత్రమై స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన. ఇంకా మా నోటిని మీరు ముట్టండి నా తండ్రి ప్రభు, మేము మాట్లాడుతున్న ప్రతి మాటలో ఉన్న తండ్రి మీ జ్ఞానమును నింపండి నా తండ్రి, నీకు స్తోత్రం. రేపటి దినాన కొనసాగనైనటువంటి ఇగ్గురు బైబిల్ స్టడీకి నా తండ్రి మరింత లోతుగా మేము చదువుకున్నా తండ్రి వాక్య ధ్యానంలో ప్రభువ, మేము మరింత ప్రభువ మరి క్వాలిటీని ప్రభువ మేము కలిగి ఉండటానికి మీ కృప దయచేయండి నా తండ్రి. ప్రభువా తండ్రి ఈ ఉద్దేశములను ప్రభువ మేము ఎరిగి ఉండి ఈ లేఖన భాగం నుండి బయటికి వెళ్లే లోపు నా తండ్రి ఇందులో ఉన్నటువంటి అర్థాలన్నింటినీ ప్రభువ మేము చర్చించుకుని ఆశీర్వదింపబడినట్లుగా మీరు ఏ కృప చూపమని ప్రతి మాల్కుంటూ నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువ నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామమును హెచ్చిస్తూ త్వరలో రానైనటువంటి మా ప్రభువును రక్షకుడిని విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొని చెంచు నామ తండ్రి. ఆమేన్ ఆమేన్.